भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः।
ఈరోజు ముండకోపనిషత్తు యొక్క సారాంశం చెప్తాను. ముండకోపనిషత్ అథర్వణ వేదానికి సంబంధించినది. ఈ ఉపనిషత్తులో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో 2 ఖండాలు, అంటే మొత్తం 6 ఖండములు. ఇప్పుడు ఒక్కొక్క ఖండం యొక్క సారాంశం మనం చూడాలి. ఉపనిషత్తు పూర్తి చేశాం, సారాంశం చూస్తున్నాం. ఈ మొదటి ఖండంలో, మొదటి అధ్యాయం మొదటి ఖండంలో మొత్తం 9 మంత్రాలు ఉన్నాయి. 9 మంత్రాలు. ఈ 9 మంత్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే, బ్రహ్మ విద్యకి పునాది ఏమిటి? ఈ 9 మంత్రాలు కూడా బ్రహ్మ విద్యకు పునాది. ఇందులో ఈ యొక్క మొదటి ఖండంలో ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే టాపిక్స్ అంటాం. ఏ ఏ విషయాల గురించి చర్చించబడింది అంటే, మొదటి విషయం ఏమిటంటే గురు శిష్య పరంపర. మొదటి టాపిక్ గురు శిష్య పరంపర గురించి చెప్పబడింది. 2వ టాపిక్ ఏమిటంటే శిష్య ప్రశ్న. శిష్య ప్రశ్న. 3వ టాపిక్ ఏమిటంటే అపరావిద్య గురించి చెప్పబడింది. అపరావిద్య. 4వ టాపిక్ పరావిద్య. పరావిద్యనే అక్షర విద్య అని కూడా అన్నాం. ఈ 4 ముఖ్యమైనటువంటి టాపిక్స్ అన్నమాట ఈ 9 మంత్రాల్లో చెప్పబడింది. గురు శిష్య పరంపర ఏ మంత్రంలో చెప్పబడింది అంటే, మొదటి మంత్రంలో బ్రహ్మాదేవానాం ప్రథమ సంభభూవ విశ్వస్య కర్త అనే మంత్రంలో ఆత్మవిద్య మహిమ చెప్పబడింది. ఆత్మవిద్య మహిమ చెప్పబడింది. ఈ విద్యని ఆ బ్రహ్మ మొదట, ఈ బ్రహ్మ 4 తలలు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మకి ఇచ్చారు అని. మొదలు పుట్టింది ఎవరు? ఈ చతుర్ముఖ బ్రహ్మ పుట్టారు సృష్టి మొదట్లో. ఆ పరమాత్ముడు ఈ బ్రహ్మ విద్యని ఈ యొక్క చతుర్ముఖ బ్రహ్మానికి ఇచ్చారు. ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్తున్నానో దీన్ని మొట్టమొదట ఎవరు చెప్పారు అంటే, ఆ పరమాత్ముడే చతుర్ముఖ బ్రహ్మకి చెప్పాడు. అంతేగాని ఇదేదో మన తాతల కాలం నాటిది, 10 ఏళ్ల కిందట 10 సంవత్సరాల కిందట కొన్ని సెంచురీల కిందట వచ్చింది కాదు. సృష్టి మొదటి నుంచే, సృష్టి చేస్తున్నప్పుడే ఆ పరమాత్ముడు ఈ బ్రహ్మ విద్య గురించి ఆ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మకి చెప్పాడు అని. బ్రహ్మ దేవానా ప్రథమం సంభభూవ. ఎవరు ఈ బ్రహ్మ అంటే విశ్వస్య కర్త. ఈ విశ్వానికి ఎవరు కర్త? ఆ బ్రహ్మం అనేది. సో మీకు బ్రహ్మానికి చతుర్ముఖ బ్రహ్మకి డిఫరెన్స్ తెలుసు అనుకుంటాను. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త, సృష్టి చేయడం కోసం ఆ పరమాత్ముడు, అందుకనే విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మ పుట్టాడు, ఆయనే ఈ సృష్టి మొత్తానికి కారణం అని చెప్తాం. ఆ మంత్రంలో చెప్పబడింది బ్రహ్మ విద్యాం సర్వ విద్యాం ప్రతిష్టాం అని చెప్పి ఆ బ్రహ్మ విద్య మహిమ గురించి చెప్పారు. అన్ని విద్యల కంటే కూడా ప్రతిష్టమైనటువంటి విద్య ఏది అంటే బ్రహ్మ విద్య. ఆ విద్యని అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ పరాహ, తన జ్యేష్ఠపుత్రుడైనటువంటి అథర్వుడికి చెప్పాడు. తర్వాత పరంపర ఎలా చెప్పారంటే అథర్వణే ప్రవదేత బ్రహ్మ, ఆ అథర్వుడికి బ్రహ్మాజీ చెప్పాడు. బ్రహ్మాజీకి చెప్పిన తర్వాత అథర్వుడు ఏం చేశాడు, అంగిరసుడికి చెప్పాడు. పురోవాచ అంగిరే అన్నాడు. ఆ అంగిరసుడు ఏం చెప్పాడంటే అంగిర్ భరద్వాజుడికి చెప్పాడు. ఆ భరద్వాజుడికి సత్యవాహాయ అనేటువంటి భరద్వాజుడు చెప్పాడు. భరద్వాజ అంగిరసే చెప్పాడు. చెప్పిన తర్వాత శౌనకుడికి వరకు వచ్చింది ఈ విద్య. అంగిరస్ అంగిర్ ఇద్దరు వేరు ఉన్నారు ఇందులో. సో శౌనకోహవై మహాశాలహ, అక్కడి నుంచి అక్కడి వరకు మూడు వరకు పరంపర అన్నమాట, శిష్య పరంపర. శౌనకుడనే శిష్యునికి మహాశాలహ, అంగిరసం అంగిరసుడు అనేటువంటి ఋషి ఈ విద్యని బోధించాడు. విధివదు ఉపసన్న ప్రచ్ఛ, ఇది ప్రశ్న. రెండవ టాపిక్ మొదలవుతుంది ఇక్కడి నుంచి. శిష్య ప్రశ్న ఏమని అడిగాడు ఈ శౌనకుడు ఆ అంగిరసుణ్ణి అని. అక్కడ విధివత్ ఉపసన్న పప్రచ్ఛ, విధిగా వినయంతో శ్రద్ధతో అంటే ఏమిటి, పూలో పండ్లో కాయలో గురుదక్షిణో తీసుకువెళ్ళి అని అర్థం విధివత్. వెళ్ళిన తర్వాత నమస్కారం చేసి, అంతేగాని ఫోన్లో మాట్లాడి సెల్ ఫోన్లో మా ఇంటికి వచ్చి చెప్పండి అని అడగకుండా, మీకు ఇంత నొప్పిస్తాం, మీకు ఇంత గురుదక్షిణ ఇస్తాం, కారు పంపిస్తాం, ఏసీ కారు పంపిస్తాం, మా ఇంటికి వచ్చి చెప్తారా అని అడగకుండా గురువు దగ్గరికే వెళ్ళి వినయంగా శ్రద్ధతో నమస్కారం చేసి అడగాలి. అలా విధివత్ అని అర్థం. విధిగా అడిగితేనే, విధి ప్రకారంగా అడిగితేనే ఆ విద్య కూడా మనకు అబ్బుతుంది, వంట పడుతుంది. విధిహీనం అని చెప్తారు సరే. విధిహీనం అంటే విధిని పాటించకుండా ఏదైనా చేస్తే అది ఫలితాన్ని ఇవ్వదు అన్నారు. అందుకని శిష్యుడు ఎలా గురువుని సమీపించాలి అనేటువంటిది మన శాస్త్రంలో చాలా వివరంగా చెప్పబడింది. సో విధివత్ అంటే అది అర్థం. ఉపసన్న పప్రచ్ఛ ఏమని అడిగాడు ప్రశ్న. ఇప్పుడు శిష్య ప్రశ్న, కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, ఏది తెలుసుకుంటే, కస్మిన్ను విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, అన్ని తెలుసుకున్నట్లు అవుతుంది. ఏక కారణ విజ్ఞానేన సర్వ కార్య విజ్ఞానం, బై నోయింగ్ హుచ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ నోన్. సో బంగారం కనుక తెలుసుకుంటే ఆ ఆభరణాలన్నీ కూడా తెలిసినట్లే కదా, ఎందుకంటే ఆభరణాలన్నీ ఏమిటి, బంగారమే కనుక. కారణం తెలుసుకుంటే దాని కార్యాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. మట్టి పాత్రలన్నీ ఉన్నాయి, మట్టి అనేటువంటిది సబ్స్ట్రాటం, అధిష్టానం తెలుసుకుంటే ఆ పాత్రలన్నీ తెలిసినట్లే. అదేవిధంగా ఏది తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లు నాకు చెప్పవలసింది అని చెప్పి ఈ శిష్యుడు అడుగుతాడనమాట మూడవ మంత్రంలో. తర్వాత నాలుగవ మంత్రంలో అంగిరసుడు చెప్తున్నారు, ఇక్కడ రెండు విద్యలు ఉన్నాయి, ద్వే విద్యే వేదితవ్యే, తెలుసుకోవలసినవి రెండు విద్యలు ఉన్నాయి నాయన, ఒకటి పరావిద్య అని ఇంకొకటి అపరావిద్య అని. అపరావిద్య అంటే ఏమిటి అని చెప్పి తర్వాత మంత్రంలో చెప్తారు, పరావిద్య అంటే ఏమిటని తర్వాత మంత్రంలో చెప్తారు. నాలుగో మంత్రంలో ఇంట్రొడ్యూసింగ్ అన్నమాట, రెండు విద్యలు ఏమిటి అని. ఐదవ మంత్రంలో తత్ర పరాచ ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణవేద, ఈ వేదాలు శిక్షా కల్పం వ్యాకరణం నిరుక్తం ఛందస్ జ్యోతిషం ఇవన్నీ ఉన్నాయి కదా, ఎస్ట్రాలజీ ఎస్ట్రానమీ వ్యాకరణం గ్రామర్ ఫొనెటిక్స్ ఇవన్నీ కూడా అపరా విద్యలు, పొట్టకూటి విద్యలు. వీటి వల్ల నిత్యమైనటువంటి శాంతి సుఖం దొరకవు. అపరా విద్య అనేటువంటిది సామాన్యమైనటువంటిది, వీటన్నిటికి కూడా ఆధారమైనటువంటిది పరా విద్య, అక్షర విద్య, బ్రహ్మ విద్య, ఆత్మవిద్య. కాబట్టి దాన్ని పరా విద్య అన్నాము, అక్షర విద్య అని చెప్పి అంటామని చెప్పి ఐదో మంత్రంలో చెప్పారు. చెప్పిన తర్వాత ఆరో మంత్రంలో ఆ అక్షర విద్యని ఏదైతే చెప్పానో, అక్షర విద్య దాని యొక్క సబ్స్ట్రాటం ఏమిటి, అధిష్టానం ఏమిటి అంటే బ్రహ్మస్వరూపం. ఎటువంటి బ్రహ్మ అంటే ఆరవ మంత్రంలో ఎత్తదద్రేశం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు స్తోత్రం, ఆ పరావిద్య ఆ పరం బ్రహ్మ అనేటువంటిది గోత్రం లేదు, పేరు లేదు, ఊరు లేదు, రూపము లేదు, రంగు రుచి వాసన లేనటువంటిది. కళ్ళు కాళ్ళు చెవులు ముక్కులు అన్నీ అవయవాలు ఉండవు. అది ఆరో మంత్రంలో చెప్పారు. చూడండి ఆరో మంత్రం, జస్ట్ యు కెన్ రిఫర్, స్వామిని సరిగ్గా చెప్తున్నారా లేదా అని తెలియాలి కదా. ఆ బ్రహ్మమే నిత్యం విభుం అంటే ఎల్ల వేళలా ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు విభుం అన్నారు. సర్వగతం అంతటా వ్యాపించి ఉంటాడు, సుసూక్ష్మం అంటే చాలా సటిల్ అన్నమాట, కంటికి కనపడడు అని అర్థం. తద్ అవ్యయం, వ్యయం కాదు, ఎప్పుడు అలాగే ఉంటాడు ఆ బ్రహ్మస్వరూపం. భూతయోనిం, ఎక్కడ ఉంటాడు, సర్వగతం అంతటా ఉంటాడు. అంతేకాదు భూతయోనిం, అన్ని జీవరాశుల హృదయంలో ఉంటాడు ఆ బ్రహ్మస్వరూపం, ఆత్మ చైతన్యం. ఎవరు తెలుసుకుంటారు దాన్ని అంటే ధీరాహ పరిపశ్యంతి, ధీరులైనటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళనమాట. ధీరులైన వాళ్ళు ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. ధీరులంటే ధైర్యవంతులనే కాదు, వివేకం కలిగిన వాళ్ళు తెలుసుకుంటారు ఆ పరబ్రహ్మాన్ని, సూక్ష్మమైనటువంటి దాన్ని. తర్వాత ఏడవ మంత్రంలో శిష్య ప్రశ్న అపరావిద్య అయిన తర్వాత పరావిద్య గురించి అంత సూక్ష్మంగా చెప్తారన్నమాట. మొదటి అధ్యాయంలో అంత బర్డ్ ఐ వ్యూ అంటారు చూసారా, మొత్తాన్ని సంగ్రహించి చెప్తారు, తర్వాత ఎలాబరేట్ చేయడం అన్నమాట. ఈ ఏడవ మంత్రంలో సృష్టి ఎలా వచ్చింది ఈ పరబ్రహ్మ నుంచి అనే విషయాన్ని చెప్తున్నారు. ఈ సృష్టి కారణం ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అన్నారు. ఆ ఏకం అనేటటువంటిది ఏమిటి, అక్షరం బ్రహ్మ. ఆ బ్రహ్మ జగత్తుకి కారణం అనేది ఏడవ మంత్రంలో చెప్పారు. ఎలా చెప్పారు, ఆ జగత్తుకి ఈ జగత్తంతా కూడా ఆ పరబ్రహ్మమే కారణం, చైతన్యమే కారణం, ఆత్మస్వరూపం. చైతన్యమన్నా బ్రహ్మమన్నా ఆత్మస్వరూపం అన్నా ఒకటే. ఈ జగత్తు మొత్తానికి కారణం, ఉపాదాన కారణం, నిమిత్త కారణం. ఎలాగైతే యథా ఊర్ణనాభి సృజతే గృహ్ణతే చ, ఎలాగైతే సాలెపురుగు తన నోట్లో నుంచే ద్రవాన్ని ఉత్పత్తి చేసి ఆ గూడును కట్టుకుంటుందో, మరలా ఆ యొక్క గూడుని తనలోనే ఇముడుచుకుంటుందో, అంతేకాకుండా యథా పృథివ్యాం ఓషధయ సంభవంతి, ఎలాగైతే ఈ పృథివీలో నుంచి ఈ యొక్క వృక్షాలు ఈ ఔషధులు అన్నీ వస్తున్నాయో, ఒక పురుషుని యొక్క శరీరం నుంచి మనిషి యొక్క శరీరం నుంచి వెంట్రుకలు ఎలాగైతే మొలుస్తున్నాయో, బయట కారణం అక్కర్లేదు తనలో నుంచే కదా వస్తున్నాయి, అదేవిధంగా ఈ పరబ్రహ్మ నుంచి సృష్టి అంతా జరిగింది. ఆయన ఏదో తీసుకొచ్చి మట్టి తీసుకొచ్చి చేశాడని చెప్పి అనకూడదు. అందరూ ఎలా జరిగింది సృష్టి అంటే అందరు ఏం చెప్తారు, పంచభూతాలతో సృష్టి చేశాడండి అంటారు టక్కున తెలివిగా. అబ్బా ఎంత ఇంటెలిజెంట్ మనం, పంచభూతాలతో సృష్టి చేశాడంటే అరే పంచభూతాలు ఎవరు సృష్టి చేశారయ్యా అంటే అప్పుడు తలగోక్కుంటాడు, నిజమేనండి. కాబట్టి పంచభూతాలను ఎవరు సృష్టించాడంటే ఆ పరబ్రహ్మ. అలా చెప్పాలి. అలా చెప్పాలి అంటే ముందుకు ఉపనిషత్తు చదవాలి, లేకపోతే ఎంత చదువుకున్న వాళ్ళని పిహెచ్డి చదివిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇదే చెప్తారు, పంచభూతాలతో సృష్టి చేసాడండి. కాబట్టి చెప్పేటప్పుడు మనం ఆలోచించాలి ఏం చెప్తున్నాము అని. అందుకని ఎంత చదివినా ఎంత నేర్చినా బ్రహ్మ విద్యతో సమానమైనటువంటి విద్య లేదు ప్రపంచంలో. తర్వాత 8వ మంత్రంలో ఎలా సృష్టి చేశాడంటే తపసా చీయతే బ్రహ్మ, సంకల్పంతో, తపస్సు అన్నమాట, విజువలైజేషన్ అంటాం. ఎలాగైతే మన సంకల్పంతో మనం సృష్టి చేస్తున్నాం మన స్వప్నాన్ని, మనలో నుంచి సృష్టి చేస్తున్నాం కదా. స్వప్న ఉదాహరణ చెప్పలేదు, అది కూడా చేర్చుకోవచ్చు ఇక్కడ. తదేతత్ర తదేత అభిజాయతే, అత్ర ప్రాణ మనహ సత్యం లోకాహ ఇవన్నీ పుట్టినాయి ఈ పరబ్రహ్మ నుంచి. ఇక్కడ విశేషం ఏంటి, ఎన్ని ఆభరణాలు చేసినప్పటికీ ఇవన్నీ కూడా బంగారం కంటే వేరు కావు కదా. ఆభరణాలన్నీ, కనపడుతున్న ఆభరణాలన్నీ బంగారమే కదా. కాబట్టి కారణం ఈ కార్యాలన్నిట్లో కూడా ఉన్నది. అదేవిధంగా పరమాత్ముడు ఈ జగత్తుకు కారణమైతే ఈ జగత్తంతా చూస్తున్నదంతా ఏమై ఉండాలి, పరమాత్ముడే అన్నాడు. అంటే మనం చూస్తున్నటువంటి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, కార్యాలన్నీ కూడా ఆ పరమాత్ముడి నుంచి వచ్చినాయి కాబట్టి ఆ పరమాత్ముడి కంటే భిన్నంగా లేవు. ఇప్పుడు నేను కూడా ఆ పరమాత్ముడిలో నుంచి వచ్చిన వాడినే కదా, మనందరం కూడా పరమాత్ముడిలో నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఒక చైను ఒక రింగు లాగా బంగారంలో నుంచి మనం కూడా ఒక రింగు బ్యాంగిల్ చైన్ లాంటి వాళ్ళమే ఆ పరమాత్మలో నుంచి. అప్పుడు మనం ఎవరం అయి ఉండాలి, ఆ పరమాత్ముడి స్వరూపమే అంశం. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి దేహో దేవాలయ ప్రోక్త సజీవ కేవల శివ అన్నాం. ఈ శరీరం ఎవరో కాదు, ఆ పరమాత్మ స్వరూపమే. ఇది తెలుసుకుంటాడు వివేకి, అవివేకులు తెలుసుకోరు. అర్థమైందా? అది తేడా. ఆ పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉన్నప్పుడు, ఆయనే కారణమైనప్పుడు, నేను ఈ ప్రపంచంలో భాగమైనప్పుడు, ఈ సృష్టి పరమాత్ముడి సృష్టిలో నేను ఒక భాగమైనప్పుడు, ఈ భాగం పరమాత్ముడి కంటే భిన్నమా వేరా? పరమాత్ముడేనా చెప్పండి? పరమాత్ముడే. కానీ నేను ఆ పరమాత్ముడని తెలుసుకోకుండా మనం అజ్ఞానంలో పరమాత్ముడు ఎక్కడో ఉన్నాడని చెప్పి చూస్తుంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. శాస్త్రం ఏం చెప్తుంది, నీకు అలా ఎదురు చూస్తే కనపడాడు పరమాత్ముడు, ఎందుకంటే నీలోనే ఉన్నాడు. నీలో ఉండడమే కాదు, అసలు నువ్వు ఆ పరమాత్మ నుంచే వచ్చావు, నువ్వే ఆ పరమాత్మ యొక్క స్వరూపానివి అని చెప్పి చెప్తుంది. ఇలా చెప్పకుండా మనకు అజ్ఞానంలో పడేస్తారు చిన్నప్పటి నుంచి. దేవుడు నుంచి బూచిలాగా భయం పెట్టి మనకు అలా అలవాటు చేస్తారు. దేవుడు అంటే భయంతోనే పెరుగుతాం మనం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, అలా భయపడవాకు, శ్రద్ధతో భక్తితో ఆ పరమాత్ముణ్ణి ఈ యొక్క ఆచారం పూజ విధానం ఇవన్నీ ద్వారా, వీటి ద్వారా చిత్తశుద్ధిని పొంది చివరికి తెలుసుకో. 8 జన్మలైనా పర్వాలేదు, ఏదో ఒక జన్మకి తెలుసుకో, జన్మని సార్థకం చేసుకో. చేసుకుంటే ఏమిటండి ఫలం అంటే, చెప్పబోతున్నారు ఆ ఫలం కూడా. ఊరికి ఎందుకు తెలుసుకుంటామండి? ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా ఎంత మూర్ఘుడు కూడా ఏ పని చేయడు. కాబట్టి ఇంత బ్రహ్మ విద్య తెలుసుకుంటున్నాము అంటే ఏదో ప్రయోజనం ఉండాలి కదా. ఆ ప్రయోజనం కూడా చెప్పబోతున్నారు తర్వాత మంత్రాల్లో. కాబట్టి సర్వజ్ఞ సర్వవిత్, ఈ పరమాత్మ అన్నీ తెలిసినవాడు. యస్య 9వ మంత్రంలో యస్య జ్ఞానమయం తపః, ఆయన తపస్సు ఎటువంటిదండి, కళ్ళు మూసుకొని కూర్చుంటాడా ఇట్లా అంటే, కాదు. జ్ఞానమయం, జ్ఞానంతో నిండినది అని అర్థం అది. అంతేగాని మనం కూడా కళ్ళు మూసుకొని తపస్సు చేస్తే అన్ని తెలుసుకుంటామని చెప్పి అనుకోకూడదు. జ్ఞానం ద్వారానే తెలుసుకోగలుగుతాం అని తెలుసుకోవాలి. తస్మాత్ ఏతద్ బ్రహ్మనామ రూపమన్నం చ జాయతే. తస్మాత్ ఈ యొక్క అక్షరం బ్రహ్మకి ఏమని పేరు? బ్రహ్మనామ. అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి బృహత్తమత్వాత్ బ్రహ్మ సర్వగతం బ్రహ్మ. బ్రహ్మనామ బ్రహ్మమని పేరు ఇవ్వబడింది ఆ పరమాత్ముడికి. ఇంతవరకు మొదటి అధ్యాయంలో మొదటి ఖండం అయిపోయింది. నాలుగు టాపిక్స్. తర్వాత రెండవ ఖండంలో ఇందులో కూడా మూడు టాపిక్స్ చెప్పబడినాయి. మూడు విషయాలు ఏమిటంటే అవి కర్మ మొదటిది, రెండు ఉపాసన, మూడు గురూపసదనం, గురు సమీప గమనం అని చెప్పబడింది. ఈ రెండవ ఖండంలో వేద పూర్వాన్ని గురించి, వేద పూర్వ భాగంలో చెప్పబడినటువంటి విషయాన్ని గురించి, కర్మకాండను గురించి బాగా వైభవంగా చెప్పబడింది, గొప్పతనం చెప్పబడింది. కర్మలు ఎలా చేయాలి, ఎలా చేస్తే ఆ కర్మల వల్ల మనకు ఫలితం దొరుకుతుంది అనే విషయాన్ని ఈ యొక్క మొదటి మంత్రం నుంచి ఆరవ మంత్రం వరకు, కర్మ అనుష్ఠానత్వం, అనుష్ఠానం దాని యొక్క ప్రాముఖ్యత. అందుకని తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయః. ఈ యొక్క మంత్రాలలో కర్మకాండలో చెప్పబడినటువంటి సత్యం ఏదైతే ఉందో దానికి విలువ ఉన్నది, సత్యం చెప్పబడింది. ఎవరైతే ఈ త్రేతాయాం బహుదా సంతతాని, ఈ ఒక వేదాల్లో పూర్వభాగంలో చెప్పబడింది, వాటిని అనుష్ఠానం వల్ల చేయడం వల్ల మనిషికి ఫలితం దొరుకుతుంది అని చెప్పి చెప్పబడింది. సత్యకామాః ఏషవః పంథాః సుకృతస్య లోకే. ఎందుకు ఈ కర్మకాండ? ఇప్పుడు ఎవరు చేయడం లేదు, అందుకని మనకు ఇర్రెలవెంట్గా ఉంటుంది. కర్మకాండ దేనికంటే సుకృతస్య లోకే, మంచి లోకాలని పొందడానికోసం అని అర్థం. సుకృతం అంటే మంచి పనులు చేయడం వల్ల కలిగేటటువంటి, కృతం అంటే పని చేయడం, ఏదైనా కార్యం చేయడం. సుకృతం అంటే మంచి పని, మంచి పని చేస్తే మంచి లోకాలకు వెళతారు, ఉన్నతమైన లోకాలకు వెళతారు. పుణ్యకర్మలు చేస్తే పుణ్యలోకాలకు వెళతారు, పాపకర్మలు చేస్తే పాపలోకాలకు వెళతారు, అధోలోకాలకు వెళతారు మనిషి. అందుకని ఈ యొక్క కర్మల యొక్క అనుష్ఠానం కూడా చాలా ముఖ్యం. ఇది అపరావిద్య, ఇది అపరావిద్య గురించి చెప్పడం, కర్మకాండలో అపరావిద్య గురించి చెప్తున్నారన్నమాట. ఎలా చేయాలి కర్మకాండలో యాగం యజ్ఞం అంటే రెండవ మంత్రం నుంచి, ఎప్పుడైతే అగ్నిజ్వాలలు బాగా ప్రజ్వలిస్తూ ఉంటాయో అప్పుడు మాత్రమే ఆ అగ్నిలో ఆహుతి చెయ్యాలి. నెయ్యి కానీ మరొక ద్రవ్యం కానీ అందులో వెయ్యాలి. యదా లేలాయతే అర్చిహి సమిద్ధే హవ్యవాహనే అని చెప్పి ఎవరైతే అగ్నిహోత్రం చేస్తారో ఇట్లా, వాళ్ళకి మంచి ఫలితాలు దొరుకుతాయి. అంటే పొగ వచ్చేటప్పుడు ఏమి వేయకూడదు. అగ్ని బాగా మండుతున్నప్పుడు అగ్నిదేవత కొరియర్ సర్వీస్ అని చెప్పాం కదా, మనం చేసేటప్పుడు నాకు ఇది కావాలి, స్వర్గం కావాలి, మాకు అబ్బాయి పుట్టాలి, మా ఇల్లు కట్టాలి, మాకు మంచి ఈ దోషాలన్నీ పోవాలని ఏదో మనసులో పెట్టుకొని చేస్తాం కదా సంకల్పంతో. ఆ సంకల్పం అన్నీ అగ్నిదేవుడు వినాలి కదా. అగ్నిదేవుడు విని ఏం చేస్తాడంటే, ఆ అగ్నిదేవుడు తీసుకెళ్ళి ఆ దేవతలకి, ఆ ఫలాన్ని ఇచ్చే దేవతలకి అందజేస్తాడు. అందుకని అగ్నిదేవుడు కొరియర్ సర్వీస్ అన్నమాట. ఆయన వాళ్ళకి ఇవ్వాలి అంటే ఆ అగ్నిదేవుడు బాగా జ్వలిస్తున్నప్పుడే కదా వేయాలి. పొగ వచ్చినప్పుడు వేస్తే ఆయనే వింటాడు మనం ఏం అడుగుతున్నాము. అగ్నిదేవత వినాలి అంటే ఆయన బాగా జ్వలిస్తున్నప్పుడు వేయాలి. ఎలా అంటే ఆ యొక్క జ్వాలలు అనే విషయం కదా, కాళీ కరాళీ చ మనోజవాచ. ఒక్కొక్క జ్వాల పేరు కూడా చెప్పారు, కాళీ కరాళి మనోజవం సులోహితం సుధూమ్రవర్ణం, ఇట్లా వర్ణాలు కలిగినటువంటి, రంగురంగులతో వర్ణాలు కలిగినటువంటి జ్వాలలు వస్తున్నప్పుడే ఆహుతి చేయాలి. అలా చేసినప్పుడే అగ్ని భగవానుడు సంతృప్తి చెంది నీ యొక్క నీకు ఫలితాన్ని ఇస్తాడు. ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు? ఫలితం ఎలా ఉంటుందిట? నువ్వు ఆ లోకాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు నిన్ను రికగ్నైజ్ చేస్తారు, ఆహా వస్తున్నారు ఫలానా ఆయన. లేకపోతే మనం ఎన్నిసార్లు పంపించినా కూడా సమ్టైమ్స్ నో మనం ఫలానా వాళ్ళు వస్తున్నారంటే ఎవరు ఉండరు అక్కడ ఇన్వైట్ చేసుకునేవాళ్ళు. ఏంటంటే సరిగ్గా మనం పుణ్యకర్మ చేయలేదని అర్థం. కనీసం ఇన్వైట్ చేసేవాళ్ళు రండి రండి అని చెప్పి అని పిలవాలి కదా. కాబట్టి నువ్వు సరిగ్గా చేస్తేనే వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి అటువైపు పక్కన నుంచొని పూలతో మంచి అగరబత్తులతో సుగంధ ద్రవ్యాలతో ఆహ్వానిస్తారు. ఎలా ఆహ్వానిస్తారు? ఏ హే హీతి ఆరవ మంత్రంలో తమ ఆహుతయా సువర్చస సూర్యస్య రశ్మయ, ఈ సూర్యద్వారం గుండా ఆ దేవతలందరూ కూడా ఈయన్ని ఆహ్వానిస్తారన్నమాట. ప్రకాశవంతంగా ఉంటుంది ఇతను వెళ్ళేటటువంటి మార్గం. అందుకనే ఏది చేసేటప్పుడైనా కూడా మంచి మనస్సుతో మంచి దృక్పథంతో మంచి ఆలోచనతో చేయాలి. కర్మ చేసేటప్పుడు చేస్తేనే ఫలితం వస్తుంది. అందుకని చేశామంటే చేశామండి అని కాదు, సరిగ్గా చేశామా లేదా అనేది ముఖ్యం, కానీ క్వాంటిటీ ఈజ్ నాట్ ద క్వశ్చన్, క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని తర్వాత ఏడవ మంత్రంలో కూడా ఇంతవరకు ఎలా చేయాలి కర్మలని చెప్పారు, చేయడం వల్ల ఎలాంటి ఆ మార్గం దొరుకుతుంది అనేటువంటి చెప్పారు. ఏడవ మంత్రంలో ఏం చెప్తున్నారు అంగిరసుల వారు? అయ్యా ఏ శౌనక, ఎంత చేసినప్పటికీ కర్మకాండలు ఇవన్నీ కూడా అనిత్య ఫలాన్ని ఇస్తాయి. చూడండి ఏడవ మంత్రం, ప్లవాహ్యేతే అధృఢా యజ్ఞ రూపాహ అష్టాదశోక్తం అవరం ఏషు కర్మ. ఈ కర్మ అనేటువంటిది ఎంత చేసినప్పటికీ అవరం అంటే అది చాలా తక్కువ శక్తి కలిగినటువంటిది, మంచి ఎక్కువగా నిత్యం శాశ్వతమైనటువంటి ఫలాన్ని ఇవ్వదు. ఏతత్ శ్రేయ ఏభినందంతి మూఢాహ, కానీ ఈ తాత్కాలికమైనటువంటి ఫలంతోనే మూఢులు తృప్తి చెందుతుంటారు. ఆ యొక్క తాత్కాలికమైనటువంటి సుఖాలు దొరుకుతుంటాయి కదా, ఇంకింతేనండి ఇంకేం కావాలండి, సెటిల్ అయిపోయినానండి, మంచి ఇల్లు కట్టుకున్నాను, అబ్బాయి అమ్మాయి ఇద్దరు సెటిల్ అయిపోయినారు, నాకు హాయిగా ఉందండి అంటాడు. దాంతోనే తృప్తి చెందుతాడు. శాస్త్రం చెప్తోంది మూఢాహ అంటుంది. అలా తృప్తి చెందే వాళ్ళందరూ మూఢులతో సమానం అంది. అదే నీ జీవితం నుంచి ఇల్లు కట్టడం కోసం కాదు, అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయడమే కాదు నీ జీవితం యొక్క సాఫల్యం. నేను ఎందుకు ఈ మనిషి జన్మ ఇచ్చాను నీకు తెలుసా? వీటితో తృప్తి పడడానికా? అలా తృప్తి పెడితే నువ్వు మూఢుడితో సమానం అని చెప్పి ఉపనిషత్తు గుర్తు చేస్తోంది. అక్కడ గొప్పతనము చెప్పి కర్మకారణ యొక్క గొప్పతనం చెప్పి దాని యొక్క ఫలితము చెప్పి ఆ ఫలితం అనిత్యం అని చెప్తోంది. చూసారా? అందుకని జాగ్రత్తగా వినాలి శాస్త్రం చదివేటప్పుడు. దాంతోనే ఆ విషయంతో ఆగిపోకూడదు. తెలివిగల వాళ్ళైతే ఆలోచిస్తారు, వింటారు, కష్టపడి తెలుసుకుంటారు. ప్లవాహేతి అంటే ఎట్లాగైతే ఈ చెక్క ముక్కను చూసారా, వుడ్ పీస్ ఆఫ్ వుడ్ నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది. ప్లవాహేతి అంటే అలలతో పాటు కొట్టుకుంటూ పోతుంది. నువ్వు పొందే ఫలం కూడా అట్లాంటిదే. పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు, యాగాలు ఎంత చేసినా కూడా వాటి వల్ల వచ్చే ఫలం అనిత్యం. కానీ వైరాగ్యంతో ఆ ఫలాలన్నీ నాకు అక్కర్లేదు, నాకు చిత్తశుద్ధి కావాలి అని చెప్పి ఎవరైతే చేస్తారో నిష్కామతో వాళ్ళకి గురుప్రాప్తి జరుగుతుంది. గురువు దొరుకుతాను వాళ్ళకి. మీరందరూ ఇవన్నీ చేసి ఉంటారు పూర్వజన్మలో, చేసేసి వచ్చారు, అందుకనే చదవగలుగుతున్నారు శాస్త్రం. లేకపోతే అక్కడక్కడే దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇంకా టైం పడుతుంది పాపం వాళ్ళకి, అంతే తేడా. మీరు కొంచెం సో మెనీ జన్మస్ యూ హ్యావ్ టేకెన్, ద పీపుల్ హూ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్ దే హ్యావ్ టు టేక్ సమ్ మోర్ జన్మస్, దట్స్ ఆల్. అంతేకాని ఒకరోజు కాకపోతే ఇంకొక రోజుకైనా వాళ్ళు కూడా మీలాగే ఇలాగే వచ్చి కూర్చుంటారు. మనం కూడా అలా చేసిన వాళ్ళమే, అది విషయం తెలుసుకోవాలి మనం. కానీ వాళ్ళని నిందించక్కర్లేదు. వాళ్ళకి ఇంకా కొంత సమయం పడుతుంది, కొన్ని జన్మలు పడుతుంది, అంతే తేడా. తర్వాత ఎనిమిదవ మంత్రంలో అంతేకాకుండా ఈ మూఢులు ఏం చేస్తారు, వాళ్ళు అనుకున్నదే గొప్పని ఉంటూ ఉంటారు వాళ్ళు మూఢులు అని చెప్పి ఉపనిషత్తు చెప్తోందనమాట. తర్వాత పదవ మంత్రంలో కూడా ఈ యొక్క స్వర్గలోకం అంతా కూడా మళ్ళీ తిరిగి వచ్చే లోకం. 8వ అధ్యాయంలో చూసాం కదా ఉప భగవద్గీతలో, ఇమం లోకం హీనతరం వా విశంతి, ఆ యొక్క పుణ్యం అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ లోకాలకి హీన లోకాలకు వచ్చేస్తారు చెప్పలేం అని చెప్పి మళ్ళీ ఉపాసన గురించి చెప్పారు. 2వ టాపిక్ కర్మ గురించి అయిపోయింది, కర్మ నింద అయిపోయింది. కర్మ దేనికోసమే, చిత్తశుద్ధి కోసమే, మోక్షాన్ని ఇవ్వదు కర్మ అని గుర్తు చేసుకో అన్నారు. తర్వాత ఉపాసన తపశ్రద్ధే అంటే అరణ్యవాసానికి వెళ్ళి కొంతమంది తపస్సు చేస్తారు, వాళ్ళకి క్రమముక్తి దొరుకుతుంది అన్నారు. కనీసం వానప్రస్థాశ్రమంలో అయినా ధ్యానం చేయడం, జపం చేయడం ఇవన్నీ చేస్తే వాళ్ళకి క్రమముక్తి దొరుకుతుంది అని చెప్పి చెప్పబడింది. తర్వాత 12వ శ్లోకంలో, కానీ కొంతమంది ఈ యొక్క కర్మలు వద్దు మాకు, ఈ ఉపాసనలు వద్దు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, పరీక్ష లోకాన్ కర్మజితాన్ బ్రాహ్మణ అన్నారు. కొంతమంది వివేకులు తద్విజ్ఞానార్థం ఇవన్నీ అనిత్యమైన ఫలాలన్నీ వద్దండి, నాకు నిత్యమైన ఫలం కావాలి అని చెప్పి అన్నీ పరీక్షించి పరిశీలించి పరిశోధించి ఇవన్నిట్లో ఏమి లేదని తెలిసి తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్, హే శౌనక, అలాంటి వివేకులు గురువు దగ్గరికి వెళ్ళి సమిత్పాణి శ్రోత్రయం బ్రహ్మనిష్టం, సమిత్పాణిని దర్భలను ఆ యొక్క ఎండు పుల్లల చేతిలో పెట్టుకొని ఆ ఎండు పుల్లలతో సమానం నా మనస్సు కూడా, మీరు జ్ఞానం కనుక ఇచ్చారంటే వెంటనే అది జ్ఞాన జ్యోతి వెలుగుతుంది అని చెప్పి వినయంతో వెళతారు. శ్రోత్రియం 12వ మంత్రంలో చెప్పారు. అది గురూప సదనం అనేది, గురు సమీప గమనం. అలా వెళ్ళిన శిష్యుడికి ఏం చెప్పాలి, గురువుగారు విద్వాన్ ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ, ఈ శిష్యుడు ప్రశాంత చిత్తంతో అంటే మీలాంటి వాడు అనమాట, ఎక్కడ ఎంతమంది వస్తూ పోతున్నా కూడా మీరందరూ నాకళ్ళే చూస్తున్నారు కదా, ప్రశాంత చిత్తంతో ఏకాగ్రతతో మీరందరూ వచ్చినప్పుడు నేనేం చేయాలి, ఇక్కడికి వచ్చి చెప్పాలా లేదా. అందుకని విద్వాన్ ఏం చేస్తారు, ఏనాక్షరం పురుషం వేదం సత్యం, వేద సత్యం ప్రోవాచ తాం, ఆ గురువుగారు ఆ శిష్యులకి ఎవరైతే ఈ యొక్క నిష్ఠతో తెలుసుకోవాలని వస్తారో వాళ్ళకి బోధిస్తారు అని చెప్పి దీంతో ఈ యొక్క ప్రథమ ముండకం అయిపోయింది. ఇప్పుడు ద్వితీయ ముండకంలో మొదటి ఖండం, ఇందులో సృష్టి ఎలా జరిగింది అని చెప్పి వివరంగా చెప్తున్నారు. అక్కడ సంక్షేపంగా చెప్పారు మొదటి ఖండంలో, ఇప్పుడు 2వ ఖండంలో విస్తృతగా చెప్తున్నారన్నమాట. ఏమని, విరాట్ ఈ ప్రపంచానికి మొత్తానికి కారణం ఆ పరమాత్ముడే అయితే ప్రపంచంలో అన్నీ కూడా పరమాత్ముడే అనేటువంటి విరాట్ గురించి చెప్తున్నారన్నమాట. పరం బ్రహ్మ తదేతత్ సత్యం యథా సుదీప్తాత్, ఎలాగైతే ఒక అగ్ని నుంచి రవ్వలు వస్తాయో అలాగే పరమాత్ముడి నుంచి ఈ జగత్తులో ఉన్నటువంటి వస్తువులన్నీ వస్తున్నాయి. అగ్నిలో నుంచి వచ్చే రవ్వలు ఆ అగ్ని తత్వాన్ని కలిగి ఉంటాయి కదా, ఆ ఉష్ణతని కలిగి ఉంటాయి, ఆ ప్రకాశాన్ని కలిగి ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి, అగ్నిలో నుంచి వచ్చేటటువంటి నిప్పు రవ్వలు ఉన్నాయి కదండి, ఆ నిప్పు రవ్వలు వేడిగా ఉంటాయా చల్లగా ఉంటాయా, వేడిగా ఉంటాయి. ప్రకాశంగా ఉంటాయా ప్రకాశం లేకుండా ఉంటాయా, ప్రకాశంతో ఉంటాయి. అదేవిధంగా ఆ పరమాత్ముడు చైతన్య స్వరూపుల్లో నుంచి మనం వచ్చినప్పుడు మనం ఈ నిప్పు రవ్వలు లాంటి వాళ్ళం, మన అందరిలో కూడా చైతన్యం ఉంటుందా ఉండదా, చైతన్యం ఉంది, ప్రకాశం ఉంటుందా ఉండదా, ఉంటుంది. అందుకని అన్ని చూడగలుగుతున్నాం తెలుసుకోగలుగుతున్నాం అది ఆ మంత్రం చెప్పారు. దివ్యోహ్య మూర్త పురుష స బాహ్యాంతర, ఎక్కడెక్కడ ఉంటాడు అన్నాడు, అంతటా ఉంటాడు, బయట ఉంటాడు, లోపల ఉంటాడు ఈ పరమాత్ముడు అని చెప్పి చెప్పారు. ఇంపార్టెంట్ మంత్రం అది కూడా. ఈ యొక్క బ్రహ్మా నుంచే ఏతస్మాత్ జాయతే ప్రాణ, అగ్ని వాయు ఆకాశ ఇవన్నీ కూడా ఈ పరబ్రహ్మా నుంచే పుట్టినై, సూర్యచంద్రులు కూడా అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్రమా అని చెప్పారు. అంతేకాకుండా ఈ జీవరాశులన్నీ కూడా ఆ యొక్క పరమాత్మలో నుంచే పుట్టినాయి అని చెప్పి 5వ మంత్రంలో చెప్పారు. పుమాన్ రేతః సించతి యోషితాయం బహ్వీ ప్రజాహ. ఈ ప్రజలందరూ పశువులు పక్షులు జీవరాశులు ఈ క్రిమి కీటకాలు అన్నీ కూడా ఆ యొక్క పరమాత్మ నుంచే పుట్టినాయి అనే విషయాన్ని చెప్పారు. అంతేకాకుండా జీవరాశులని పుట్టితే వీళ్ళందరికీ మాన్యువల్ ఇవ్వాలి కదా, ఇలా ఇలా జీవించాలి ఇలా ఉండాలి అని చెప్పి అందుకని వేదాలను కూడా ఇచ్చారు. దీక్ష వ్రతం ఇవన్నీ కూడా వాటితో పాటే మనిషికి ట్రాఫిక్ రూల్స్ లాగా అనమాట. మంచి రోడ్లు వేసాం వెహికల్స్ ఉన్నాయి, రూల్స్ లేకపోతే ఏమవుతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, కష్టమైపోతుంది. అలాగే మన జీవితానికి కూడా పరమాత్ముడు కొన్ని రూల్స్ ఇచ్చాడు, వాటిని ఈ ఆరవ మంత్రంలో చెప్పారు. సంవత్సరం యజమానః లోకాః ఇవన్నీ కూడా చెప్పబడినాయి. దీక్ష మంత్రాలు ఉపనిషత్తుల్లో చెప్పినటువంటివి కూడా ఆచరణ కోసం అన్నమాట. తర్వాత ఈ దేవతలందరూ కూడా, దేవతలు కిన్నరలు కింపురుషులు యక్షులు వీళ్ళందరూ కూడా పుట్టారు. ఒకటా రెండా చెబుతూ పోతే లిస్టు, అదే విష్ణు పురాణంలో అన్నీ చెప్పబడ్డాయి. తర్వాత సముద్రాహ ఇవన్నీ పుట్టినాయి. సింధవహ నదులన్నీ పుట్టినాయి. ఈ నదులన్నీ ఎలాగైతే కలుస్తాయో సముద్రంలో మళ్ళీ వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మలో కలిసిపోతారు అని చెప్పి చెప్పబడి. కలిసిపోతారు అంటే ఏమిటి, కలిసిపోవడం ఏం లేదు, తెలుసుకుంటారు ఈ జీవులందరూ కూడా. ఒకరోజు కాకపోతే ఒకరోజుకైనా మేమందరం కూడా ఆ పరమాత్మలమే అని తెలుసుకుంటారు. ఇప్పుడు ఇంత కష్టపడి ఎన్ని జన్మలు ఎత్తి వచ్చామో, ఇప్పటికే ముండకోపనిషత్తు చదువుతున్నాం, అలాగే అందరూ తెలుసుకుంటారు అన్నారు. ఈ యొక్క ఏమని తెలుసుకుంటారంటే ఈ అంతరాత్మ లోపల ఉన్నది అని తెలుసుకుంటారు. తర్వాత పదవ మంత్రంలో ఏ వేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతం ఏతద్యో వేద నిహితం గుహాయాం. ఎవరైతే ఎక్కడో లేడు పరమాత్ముడు, గుళ్ళో కాదు ఇంట్లో పూజాగ్రహంలో కాదు ఇక్కడే ఉన్నాడు, చైతన్య స్వరూపంగా ఈ శరీర ఇంద్రియాలకి మనసుకి అతిరిక్తంగా ఉన్నాడు, అది నేనే అని తెలుసుకుంటాడు అని. చూడండి పదో మంత్రంలో అవిద్యా గ్రంథిం వికిరతీహ సౌమ్య. అవిద్య అనేటువంటి అజ్ఞానాన్ని నుంచి బయటపడతాడు, ఆ ముడి నుంచి పీఠముడి నుంచి బయటపడతాడు అజ్ఞానం నుంచి అని చెప్పి చెప్పారు. ఇది సృష్టి గురించి అయిపోయింది. తర్వాత రెండవ ఖండంలో, రెండవ అధ్యాయం రెండవ ఖండంలో ఏం చెప్పారంటే, టాపిక్లు చెప్పాను మొదటి ఖండంలో. మొదటి ఖండం అంటే పరమాత్మ స్వరూపం మొదటిది. రెండవ ఖండంలో రెండవ అధ్యాయంలో మొదటి ఖండంలో మొదటి టాపిక్ ఏంటంటే పరమాత్మ స్వరూపం. ఇప్పుడు చెప్పింది పరమాత్మ స్వరూపం మొదటి టాపిక్. రెండవ టాపిక్ పరమాత్మ జ్ఞానం. మూడవ టాపిక్ ఏంటంటే ఆ పరమాత్మ జ్ఞాన ఫలం చెప్పేశారు. చెప్పిన తర్వాత ఇప్పుడు రెండవ అధ్యాయం మొదలు పెడుతున్నారు. అదే రెండవ అధ్యాయంలో రెండవ ఖండం ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఉపాయం చెప్తున్నారు. బాగానే ఉందండి, ఎక్కడో గుహలో హృదయ గుహలో ఉన్నారని తెలుసుకుంటే ఈ యొక్క అజ్ఞానం పోతుందని చెప్తున్నారు. అది ఎలా పొందేది అంటే ఉపాయం చెప్తాను విను. ఆవిస్సన్నిహితం గుహాశయం నామ. నీ యొక్క హృదయ గుహలోనే ఉంది, అది తెలుసుకోవాలి అంటే నువ్వు తపస్సు చేయాలి. తపస్సు అంటే ఏమిటి, అక్షరం బ్రహ్మ. ఇది తెలుసుకోవాలి అంటే మనుషుల మాటల వల్ల తెలుసుకోలేవు. మూడవ మంత్రంలో చెప్తున్నారు ధనుర్గృహీత్వ ఔపనిషదం మహాస్త్రం. ఎలాగైతే ఒక విలుకాడు గనక ఆ యొక్క ధనువును తీసుకొని తన యొక్క ఆ గమ్యాన్ని ఛేదిస్తాడో భేదిస్తాడో, అదేవిధంగా ఓంకారం అనే మంత్రాన్ని తీసుకొని ఈ జీవుడు ఆ యొక్క పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలి అని చెప్పి విషయం చెప్తారు. ధనుర్గృహీత్వ ఉపనిషదం మహాస్త్రం శరం హ్యుపాసా సీత. జీవాత్మ అనేటువంటి విల్లు బాణం, జీవాత్మ అనే బాణం పోయి ఎక్కడ కలవాలి, ఆ పరమాత్మలో లీనం కావాలి. అది ఎలా చేయాలంటే ఆయమ్య అంటే ఏకాగ్రతతో అలర్ట్గా ఉండాలి. ఆయమ్య తద్భావ గతేన చేతస, అలర్ట్ మనస్సు ఎప్పుడు సూక్ష్మంగా ఉండాలి. ఇక్కడ చెప్తుంటే ఎక్కడో ఆలోచించకూడదు, ఏమిటండి అర్థం కావట్లేదు, చాలా కష్టంగా ఉంది అంటే మనసు ఎక్కడో ఉంటుందన్నమాట. అలా ఉంటే వాడికి కాదు, విలుకాడు ఎంత ఏకాగ్రతతో అయితే ఛేదిస్తాడో ఆ గమ్యాన్ని, అదేవిధంగా అటువంటి షార్ప్ మైండ్ ఉండాలి. తర్వాత మహావాక్య మంత్రం చెప్తున్నారు, 5వ మంత్రంలో అటువంటి పరబ్రహ్మాన్ని నువ్వు తెలుసుకోవలసింది. జానథ ఆత్మా వాచో విముంచత, మాట్లాడవాకు అనవసరంగా, ఆలోచించి తెలుసుకో విను అంతేగాని, దేవుడు అక్కడున్నాడా ఇక్కడున్నాడా, ఆయన బాగా చెప్తాడా ఈయన బాగా చెప్తాడా, ఎందుకు నీ సమయం వృధా చేసుకుంటావు అని చెప్పి. ఇందులో కూడా 3 టాపిక్స్ ఉన్నాయి ఈ 2వ ఖండంలో కూడా. ఆ ఉపాయాలు ఏమేమిటి అంటే, ఐక్య జ్ఞానం, జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం, అదే ఛేదించడం అన్నమాట. తర్వాత ఆ ఐక్య జ్ఞానం దాని యొక్క ఫలం, ఐక్యాన్ని ఎలా పొందాలి అనేటువంటిది ఈ ఉదాహరణ ద్వారా చెప్పారు. ఇంకొక ఉదాహరణ ఇచ్చారు 6వ మంత్రంలో, అరాయివ రథనాభౌ యస్య నాడ్యః, మన నాడులన్నీ ఎట్లాగైతే హృదయానికి సంధించున్నాయో, చక్రంలో ఎలాగైతే హబ్ ఉంటుంది కదా లోపల, ఆ చక్రం యొక్క అన్నీ కూడా ఏమంటారు కడ్డీలన్నీ కూడా మధ్యలో కలుస్తాయి, అదేవిధంగా ఈ జీవరాశులన్నీ కూడా ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని అంటిపెట్టుకొని ఉన్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఉపాయం తెలుసుకోవాలంటే. చక్రం కదలాలి అంటే ఆ మధ్యలో ఇరు సెంటర్ చూసారా, అరాయివ రథనాభౌ యస్య నాడ్యః, అదేవిధంగా మనందరం కూడా ఆ పరమాత్మ అనేటువంటి నాభి హబ్బుకి అంటిపెట్టుకొని ఉన్నాము అని అర్థం. అందుకని దేవుడు లేడు అంటే నువ్వు లేవు అని అర్థం, అనవాకు అని. అది ఐక్య జ్ఞానం కూడా చెప్తున్నారు. అయిపోయిన తర్వాత 8వ మంత్రంలో, ఈ యొక్క ఆత్మ ఈ మనస్సు ఇంద్రియాలు పనిచేయడానికి సహకరిస్తున్నటువంటిది, జడమైనటువంటి మనస్సు ఇంద్రియాలకి పనిచేయడానికి సహకరిస్తున్నది, అలా ఎవరైతే తెలుసుకుంటాడో, ఏమిటయ్యా జ్ఞానఫలం, భిద్యతే హృదయ గ్రంథి. 9వ మంత్రం, మనసులో ఉన్న సందేహాలన్నీ పోతాయి. పోవడం లేదు కదండి అన్నారు, సరిగ్గా వినలేదు అని అర్థం. ఇంకా వినాలి, ఇప్పుడే కదా చదువుతున్నావు, వింటే అన్ని అనుమానాలు ప్రశ్నలు సందేహాలన్నీ తీరతాయి అన్నారు అని చెప్పిన తర్వాత, ఈ 11వ మంత్రంలో ఆ పరమాత్ముడు నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం, 11వ మంత్రం 2వ అధ్యాయంలో 2వ ఖండంలో 11వ మంత్రం, అక్కడ సూర్యులు కూడా ప్రకాశించలేరు, చంద్రుడు ప్రకాశించలేడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ప్రకాశించలేవు, అగ్ని కూడా ప్రకాశించలేడు, దాని ముందు దాన్ని ప్రకాశింపజేయలేడు ఆత్మని. అంటే ఎందుకయ్యా అంటే, అసలు ఇవన్నీ కూడా ఆ యొక్క ఆత్మ వలనే ప్రకాశిస్తున్నాయి కనుక, ఈ అగ్ని సూర్యుడు చంద్రుడు ఇవందరూ కూడా ఆ యొక్క పరమాత్మ స్వరూపం చేతనే ప్రకాశింపబడుతున్నాయి కనుక వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మని ప్రకాశింపజేయలేరు. అర్థమైందా? సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్పాలంటే ఎవరుండాలండి? ఐ యామ్, ఐ ది కాన్షియస్నెస్. సో వితౌట్ మీ ద కాన్షియస్నెస్ ద సన్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ ఎట్ ఆల్. ఈవెన్ ద హీ షైనింగ్ ద సన్ హ్యాస్ గాట్ సన్ ఎగ్జిస్టెన్స్ బికాస్ ఆఫ్ మీ ద కాన్షియస్నెస్. అది ఇది సూక్ష్మం, మీరు ఆలోచించండి. ఇంకెంతకంటే చెప్పను, ఎందుకంటే కొంచెం చాలా డెప్త్ అన్నమాట అయితే. తర్వాత బ్రహ్మైవేద తదమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్, అంతటా బ్రహ్మ ఉన్నాడని చెప్పాడంటే ఎలా, దక్షిణం కుడివైపు ఎడంవైపు పైన క్రింద అంత అన్ని దిక్కుల్లో అంతటా ఆయనే ఉన్నాడు అన్నాడు అని చెప్పారు. తర్వాత 3వ ముండకంలో 1వ ఖండానికి వస్తాం. ఇంతవరకు 2 ఖండాలు అయిపోయినాయి, 2 అధ్యాయాలు అయిపోయినాయి. ఇప్పుడు సహకారీ సాధనాలు, ఇప్పుడు ఇలా తెలుసుకోవాలి అంటే సెకండరీ సాధనమ్స్ అన్నమాట. మీన్స్ ఢిల్లీ పోవాలి అంటే వెళ్ళిపోగలమా స్ట్రైట్గా? దానికి ఒక సాధనం ఉండాలి కదండి. అలాగే బ్రహ్మం లోపలే ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు అంటే ఎక్కడండి, కనపట్టలేదు కదండి అనకూడదు. దానికి ఒక ఉపాయం ఉంది, టెక్నిక్ ఉంది. ఆ ఉపాయాన్ని పాటిస్తేనే నెంబర్ లాక్ అంటారు చూసారా, నెంబర్ లాక్. ఆ నెంబర్ లాక్ ఎవరికి తెలుస్తుంది? ఆ కొనేటప్పుడు వాడు మనకు నెంబర్ ఇస్తాడు, ఈ నెంబర్ అబ్బా ఈ లాక్ అంటాడు. ఇంకా మీరు తెలిస్తే తప్ప అది ఎవరికి ఓపెన్ చేయడం ఇంపాసిబుల్ అనమాట. అదేవిధంగా సంప్రదాయం అనేటువంటి గురువు ఉంటాడు చూసి, ఆ నెంబర్ లాక్ అనమాట అది. ఆ గురువుకే తెలుస్తుంది హౌ టు అన్ఫోల్డ్ ద టీచింగ్. నాట్ ఆల్ పీపుల్ కెనాట్ అన్ఫోల్డ్ ద టీచింగ్, అందరూ చెప్పలేరు. ఆ సంప్రదాయ గురువు, ఒక గురువు దగ్గర చదివి నుంచి వచ్చిన వాడే నెంబర్ లాక్ లాగనమాట. నెంబర్ లాక్ అంటే అతనికే తెలుస్తుంది ఆ నెంబరు ఎలా ఓపెన్ చేయాలని. అదేవిధంగా ఈ శాస్త్రాన్ని ఎలా చెప్పాలి, ఎలా చెప్తే అర్థమవుతుంది, ఎవరికి ఎప్పుడు ఎక్కడ చెప్పాలి, ఏం చెప్పాలి అనేటువంటి విషయం ఆ సంప్రదాయం తెలిసిన వాడికే తెలుస్తుంది. లేకపోతే ఏదో ఉపన్యాసంలాగా చెప్పడం వేరు, ఇంకొక వ్యక్తికి ఆత్మజ్ఞానం కలిగించడం అనేటువంటిది నా అంత సామాన్యమైన విషయం కాదు. వాడు పాత్రుడై ఉంటే, ఆ గురువు అర్హత కలిగి ఉంటే, చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉంటే జ్ఞానం వస్తుంది. అందరికీ రాదు జ్ఞానం, ఈ రెండు ఉండాలి. అందుకని మూడవ అధ్యాయంలో సాధనాలు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారంటే, ద్వాసుపర్ణ సయుజా సఖాయౌ, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పి ముండకోపనిషత్తు ఇట్లాంటి ఎనాలజీస్కి, దృష్టాంతాలకి పెట్టింది పేరు. ఎక్కడ శంకరాచార్య వారు అనేక చోట్ల ఇవి కోట్ చేస్తారన్నమాట. ద్వాసుపర్ణ సయుజా సఖాయ, ఈ ఆత్మ ఎలా ఉంటుందో తెలుసా? ఎలాగైతే ఒక చెట్టు మీద రెండు పక్షులు కూర్చొని ఉంటాయో, ఒక పక్షి అన్నీ పండ్లు తింటూ అనుభవిస్తుంటుంది, పండ్లు పులుపు పండ్లని తీపి పండ్లని తింటూ ఉంటుంది, కానీ ఒక పక్షి తినకుండా అలా చూస్తూ ఉంటుంది. అలా చూసే పక్షి ఆనందంగా సుఖంగా ఉంటుంది, ఈ పక్షి పులుపు తీపి పండ్లు తింటూ సుఖదుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పక్షికి ఆ పక్షిని చూడాలి, హే ఏం తినకుండానే ఆనందంగా ఉంది ఆ పక్షి, నేనేమో తిని కష్టపడుతున్నానని చెప్పి ఈ జీవాత్మ పక్షి ఆ పరమాత్మ పక్షిని తెలుసుకుంటుంది. ఎప్పుడైతే ఆత్మను తెలుసుకుంటామో ఆనందం అని చెప్పి ఉదాహరణ ఇచ్చారన్నమాట. సమానే వృక్షే పురుషో నిమగ్నః అనే ఉదాహరణ ద్వారా. ఇందులో కూడా మూడు టాపిక్స్ ఉన్నాయి, జీవాత్మ పరమాత్మ ఐక్యం. మళ్ళీ చెప్పారు కదండి అన్న, చెప్పిందే చెప్పడం శాస్త్రం యొక్క లక్షణం. అందుకే నేను కూడా చెప్పిందే చెప్తుంటాను, అంతేగాని ఏమిటి స్వామిని చెప్పిందే చెప్తారు అనగమాకండి, శాస్త్రంలో చెప్పబడింది. ఐక్య జ్ఞానం జ్ఞాన సాధనాని. తర్వాత మంత్రంలో నాలుగో మంత్రంలో ఈ విద్వాంసుడు అన్ని జీవరాశుల్లో అన్ని ప్రాణుల్లో ఈ యొక్క ఆత్మ చైతన్యాన్ని దర్శిస్తాడు. ఆత్మక్రీడ ఆత్మరతి, ఎప్పుడు ఆత్మ ఆనందంతోనే ఉంటాడు. ఆత్మారమణ ఆనందరమణ, ఆత్మారామ ఆత్మారామ ఆనంద రమణ. వాటికి సాధనాలు ఏమిటి? సత్యేన సత్యేన తపసా లభ్యః ఏష ఆత్మ, సత్యేన లభ్యస్తపసా ఏష ఆత్మ. సత్యాన్ని పాటించాలి, ఆ విలువని పాటించాలి. ముందు పాటిస్తే ఆ యొక్క సాధనం సత్యం తపస్సు బ్రహ్మచర్యం సన్యాసం ఐదవ మంత్రంలో చెప్పబడినవి. తర్వాత ఆరవ మంత్రంలో సత్యమేవ జయతే నానృతం, సత్యం మాట్లాడటం వల్ల కనీస క్రమముక్తైనా దొరుకుతుంది నాయన నీకు. సత్యాన్ని మాట్లాడితే అనుష్ఠానం చేస్తే క్రమముక్తి లభిస్తుంది. ఏనాక్రమన్ ఋషయః ఆప్తకామాః, అన్ని కోరికలు కూడా తీరతాయి. ఆరవ మంత్రంలో చెప్పారు. కాబట్టి సత్యమేవ జయతే అంటే సత్యాన్ని మాట్లాడటం నేర్చుకుంటే ఆ పరమసత్యం తర్వాత మనం అర్థం చేసుకోగలుగుతాం కనీసం. అందుకని మన వాళ్ళు చాలా విలువనిచ్చారు సత్యాన్ని చెప్పడానికి. దానికోసం ఎన్నో కథలు కథలుగా చెప్పి ఇక్కడెక్కడ ఉందండి సత్యం అన్నాడు. లేకపోతే ఎవరికి నష్టం? వాడు చెప్పని వాడే నష్టపోతాడు, చెప్పేవాడు ఎప్పటికీ నష్టపోడు. అందుకని ఆ సత్యం విలువల మీద, ఆ అనుష్ఠానం మీద అంత శ్రద్ధ ఉండాలి. నాకు నమ్మకం ఉందండి, ధర్మాన్ని పాటిస్తే ధర్మో రక్షతి రక్షిత. నేను ధర్మాన్ని రక్షించి ధర్మాన్ని పాటిస్తూ విలువలను పాటిస్తూ ఉంటే నేను ఎప్పటికీ నష్టపోను. ప్రాపంచికంగా ధనం లేకుండా నష్టపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా దైవికంగా నేను నష్టపోను. అందుకని ధనం ఉన్నప్పటికీ కూడా మనుషులు సుఖంగా లేరు, ధనం లేనప్పటికీ మనుషులు కొంతమంది సుఖంగా ఉన్నారు. కారణం తెలిసిందా ఇప్పుడు? ఇప్పుడు మీకు అది కావాలా ఈ సుఖం కావాలో తెలుసుకోండి. అందుకని వాడెవడు అబద్ధం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మాట్లాడాలి, మాట్లాడకూడదు అసలు. మన వాళ్ళని లెక్కలోకే తీసుకోకూడదు. ఎవరో చేశాడు అన్యాయం, ఏదో చేశాడని చెప్పి వాళ్ళనందరిని ఎందుకండి మనం ఉదాహరణగా తీసుకోవాలి? కాబట్టి కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ ధర్మాన్ని ఆచరించడానికి ఈ సాధనాలు ఎవరైతే పాటిస్తాడో ఆ వ్యక్తికి గురువు లభించి తీరుతాడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే. ఎవడైతే మంచి మనస్సు కలిగి శ్రద్ధ, భక్తి, వినయం, ఈ సత్యం, అహింస ఇవన్నీ విలువల్ని పాటిస్తాడో ఆ వ్యక్తికి గురువు అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం, శాస్త్ర అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి విలువలు సాధనాలు అన్నమాట ఇవన్నీ. అంతేగాని చిక్షుష న గృహ్యతే నాపి వాచ, ఇవన్నీ క్వాలిఫికేషన్స్ లేకుండా నాకు మంచి ఇంటెలిజెంట్ అండి నేను, మాకు బాగా ధనం ఉందండి, నేను తెలుసుకుంటాను ఆ పరమాత్ముణ్ణి, ఆ ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకుంటానని చెప్పి ఎవరైనా అంటే ఇంపాసిబుల్. అంతేగాని ధనం ఉండడం వల్ల, నువ్వు మేధస్సు ఉండడం వల్ల తెలుసుకోలేవు, నీలో సద్గుణాలు ఉండాలి, ఆ గుణములు ఉన్న రోజే నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్పి ఈ యొక్క ఉపనిషత్తులో చెప్పబడింది విశేషంగా. తర్వాత 9వ మంత్రంలో ఏం తెలుసుకోలేమంటే ఈ ఆత్మ అణువుతో సమానం, చాలా సూక్ష్మమైనటువంటిది, కళ్ళతో చూసేది కాదు, చేత్తో పట్టుకుంటే తెలిసేది కాదు, మాటలతో తెలుసుకునేటువంటిది కాదు అని చెప్పిన తర్వాత ఏ లోకం గురించి నువ్వు ఆలోచిస్తే ఆ లోకాన్నే పొందుతావు. స్వర్గలోకం కావాలనుకుంటే స్వర్గలోకం పొందుతాడు, ఆత్మ కావాలి అనుకుంటే ఆత్మని పొందుతాడు అని చెప్పిన తర్వాత 3వ అధ్యాయంలో 2వ ఖండంలో కూడా మళ్ళీ అక్కడ 2 టాపిక్స్ చెప్పబడినాయి. ఒకటి గురు అనుగ్రహం, తర్వాత జ్ఞాన ఫలం. సవేదైతత్ పరమం బ్రహ్మధామ అని సజ్ఞాని లక్షణాలు చెప్పబడినాయి. ఎవరైతే తెలుసుకుంటాడో ఆ వ్యక్తి శుక్రమేతద్ అతివర్తంతి ధీరాహ. అంటే ఏమిటి, ఈ యొక్క జ్ఞాని పాపాలన్నింటి నుంచి బయటపడతాడు, ఎటువంటి పాపాలు ఉండవు అతనికి. కామాన్య కామయతే మన్యమానః, ఈ ప్రాపంచ కోరికలు కావాలనుకున్న వాళ్ళు ఆ కోరికల్ని పొందుతాడు, ఆత్మని పొందాలనుకున్నవాడు ఆత్మని పొందుతాడు. కాబట్టి యద్భావం తద్భవతి. నాయమాత్మ ప్రవచనేన లభ్యః అని చెప్పారు. ఊరికి మాట్లాడుతున్నంత మాత్రాన పొందలేవు, దాన్ని గ్రహించాలి అని చెప్పి ఈ 4వ మంత్రంలో ఈ ఆత్మని బలహీనులు పొందలేరు. ఏకాగ్రత, పటిష్టమైనటువంటి మనస్సు, స్థిరమైనటువంటి మనస్సు ఉన్నవాళ్లే పొందగలుగుతారు అని చెప్పి ఉపాయం చెప్తున్నారన్నమాట. విద్వాన్ తెలుసుకోగలుగుతాడు, బలహీనమైన మనస్సు, ఇమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆత్మ లభించదు అన్నారు. అని చెప్పిన తర్వాత వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాహ అని చెప్తున్నారు. ఇది తెలుసుకున్నటువంటి వ్యక్తులు 6వ మంత్రంలో ఎలా వాళ్ళు ఒక్కొక్క బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటూ ఆత్మ సంయోగాత్ బ్రహ్మ లోకేషు పరామృతే అన్నారు. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా వాళ్ళు విదేహముక్తిని పొందుతారు, అంటే ఇంకా వాళ్ళకి పునర్జన్మ అంటూ ఉండదు, మోక్షాన్ని పొందుతారు అని. ఎలాగైతే ఈ నదులన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయో, 8వ మంత్రంలో ఈ యొక్క ఇంద్రియాలు ఇవన్నీ కూడా పార్ట్స్ అన్నీ కూడా పరమాత్మలో లీనమైపోతాయి. ఏ విధంగా అయితే నదులు సముద్రంలో కలిసిపోతాయో ఈ జీవాత్మలన్నీ కూడా ఆ పరమాత్మలో లీనమైపోతాయి. ఏ జీవాత్మ అయితే తెలుసుకుంటుందో ఆ జీవాత్మ మాత్రమే, అందరూ కాదు. అది బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు అని చెప్పాడు. అంటే ఎక్కడో లేడు బ్రహ్మం, ఇక్కడే ఉన్నాడు అని చెప్పి చెప్తూ గురువు గారు ఆశీర్వదిస్తున్నారు. నాయన ఈ విధంగా తెలుసుకోవాలి బ్రహ్మాన్ని, అక్షర విద్యని, మిగతావన్నీ విద్యలన్నీ కూడా అశాశ్వతాలు. ఇలా తెలుసుకోవడం వల్ల మనిషి తన యొక్క అజ్ఞానాన్ని నుంచి బయటపడతాడు, సంసారం నుంచి బయటపడతాడు, జనన మరణాల నుంచి బయటపడతాడు. బయటపడిన తర్వాత ఆ వ్యక్తి ఆనందంగా ఈ పరమ శాంతితో జీవిస్తాడు, ఎటువంటి సమస్యలు ఉండవు అతనికి అని చెప్పి ముండగ వ్రతం చెయ్యాలి అని చెప్పి అది చేసిన వాళ్ళకే చెప్పాలి అన్నారు. ముండక వ్రతం అంటే ఏమిటి? శ్రద్ధ నిష్ఠలతో ఉండే వాళ్ళకే చెప్పాలి అని చెప్పి ఆ యొక్క జ్ఞాన ఫలాన్ని గురించి లాస్ట్ చెప్తూ గురువు గారు ఆల్ ద బెస్ట్ అని చెప్పి చెప్తున్నారు శిష్యుడికి. ఉపనిషత్తు కూడా పూర్తయిన తర్వాత చివరిలో పరమఋషిభ్యః, పరమఋషిభ్యః అంటే మన ఋషులందరికీ కూడా, ఈ విద్యనిచ్చినటువంటి ఋషులకి మన నమస్కారములు. అందుకని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అందుకని మనం మనస్సును శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అంతకంతకి మన అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటూ వినయంతో శ్రద్ధతో వింటూ ఉండాలి. అంతేకాని మనస్సుని ప్రాపంచిక విషయాల వైపు అతిగా పరిగెత్తనీయకూడదు. ఈ విధంగా అక్షర విద్యని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే అని చెప్పి చెప్తున్నారు ఈ ముండకోపనిషత్తులో. దీంతో ఈ ముండకోపనిషత్తు పూర్తయింది. ముఖ్యమైన మంత్రాలు జస్ట్ నెంబర్స్ నోట్ చేసుకోండి, మీరు తర్వాత చూడొచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఒక్క నిమిషం టైము. మొదటి అధ్యాయంలో 3వ మంత్రం, 6వ మంత్రం, 7వ మంత్రం. మొదటి అధ్యాయం మొదటి ఖండంలో 3, 6, 7. తర్వాత 2వ ఖండంలో 7వ మంత్రం 8, 12. 2వ అధ్యాయంలో మొదటి ఖండంలో 1, 2, 10 ముఖ్యమైనటువంటి శ్లోకాలు, మంత్రాలు. తర్వాత 2వ అధ్యాయంలో 2వ ఖండంలో అన్నీ ముఖ్యమైనటువంటివి. 3వ మంత్రం అన్నీ ముఖ్యమైనవి అందులో. తర్వాత లాస్ట్ 3వ అధ్యాయంలో మొదటి ఖండంలో అందులో కూడా అన్నీ ముఖ్యమైనవి. ఇవన్నీ కంఠస్థం చేసి పారాయణం చేసి చాలా మంచిది. తర్వాత 2వ ఖండంలో 3, 4, 6, 8 ముఖ్యమైన మంత్రాలు. కాబట్టి బ్రహ్మలక్షణం చెప్పే మంత్రాలన్నీ ముఖ్యమైన మంత్రాలు, సాధనాలు చెప్పేవన్నీ ముఖ్యమైన మంత్రాలు మెయిన్గా. కానీ ఇంతటితో మనం ముండకోపనిషత్తుని ముగిస్తున్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.